కొండ పూర్తిగా మోనుపోతుందని నిర్ధారణగా తెలియగానే ఆ ఇంజనీర్ గారు లాంచ్ తీసుకు బయలుదేరాడు. కోవెల పూర్తిగా మునిగిపోయింది. మేలిందల్లా ఒక చిన్న రాతిబండ దానిమీద సావంటే భయం లేనట్లు నటించి ఓ పెద్ద మనిషిని ఇంజనీర్ రమ్మని పిలిచినా ఎంతగీ రాడు. చివరికి ఏమైంది? మనోజాస్ ఇండో ఆంగ్లియన్ కథ మునిగిన లోయ. మూల కథ పేరు సబ్మర్జ్డ్ వ్యాలీ. అనువాదం ఊరేటి వెంకట సుబ్బారావు. ప్రచురణ విపుల మాసపత్రిక. సెప్టెంబర్ 1983. ఇక కథలోకి వెళదాం. 3వ తరగతి చదువుతున్న మమ్మల్ని మా ఊరిపై వ్యాసం రాయమని హెడ్ మాస్టర్ అడిగే వరకు మా ఊరు గురించి అస్సలు పట్టించుకోలేదు మేమెవరం కూడా. శ్వాస పీల్చుకోవడం గురించి కానీ అమ్మ అనురాగం గురించి కానీ ఎవరైనా సీరియస్ గా ఆలోచిస్తారా? అలాగే మా ఊరు గురించి కూడా మేము ఆలోచించలేదు. కానీ ఈ వ్యాసంతో మా ఊళ్ళో ఉండే చెట్లు, చెరువులు, శివాలయం, ఆ పక్కన ఉన్న కొండ, వీటి అన్నింటికి చాలా ప్రాముఖ్యం ఉన్నట్లు తెలిసింది. మా ఊళ్ళో మరికొన్ని విశేషాలు లేకపోలేదు. కోవెలకి పక్కనే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న రాతి స్తంభం పైన నిత్యం దర్శనమిచ్చే ఒక కుంటికాకి దుశ్శకునాన్ని సూచిస్తూ ఉండే దాని అరుపు. అయినా ఎవరూ దాని కొట్టడానికి కూడా సాహసించేవాళ్లు కాదు. అటు ఇటు తిరిగేటువంటి శివుడి వాహనం ఎద్దు. మా స్కూల్ ముందున్న చెట్లు కూడా మానవతను సంతరించుకున్నాయా అన్నట్లు అగబడేవి. అందులో ఒక చెట్టు చూడడానికి మోకరిల్లి ధ్యానం చేసే మునిపొంగవుళ్లా కనపడేది. కోవెల వెనకాల కొండ మీద ఓ పిచ్చిది తిరుగుతూ ఉండేది. దానికి నానేవాళ్లు రెండే రెండు. అవి పెంచుకునే ఒక పిచ్చి కుక్క, ఇంకో పిచ్చి పెళ్లిను. పిచ్చి దాని గురించి, దాని కుక్క గురించి మా వాళ్లు వేసుకున్న అంచనాకి ఆధారాలు ఉండొచ్చేమో కాని ఏ ఆధారంతో ఆ పిల్లికి పిచ్చిదనాన్ని అంటగట్టారో నాకు ఊహకందని విషయం. నాకు వయసు వచ్చే నాటికి ఆ మూడు జీవులు చనిపోయినందువల్ల నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ పిచ్చిదానికో కొడుకు, వాడు రోజుకో కొంపను ఆశ్రయించి కడుపారా తిండి పడేస్తేనే కదిలేవాడు. ఒట్టి మూర్ఖుడు పొగరుమోతును. వాడు అడవిలోని నక్కలు, తోడేళ్లు తనతో మాట్లాడేవి అని ప్రచారం చేసుకునేవాడు. స్పష్టత లేని వాడి మాటలు, అర్థం లేని వాడి చేష్టలు వాడి వ్యక్తిత్వానికి పడికట్టురాళ్లు. అయినా ఆ ప్రచారం కూడా వాడికి లాభదాయకంగానే పరిణమించింది. గ్రామస్తులు కొందరు వాడిని ఏదైనా పనిలో ప్రవేశపెట్టాలని ఎంతగానో ప్రయత్నించారు. వాడిని రాట్నం దగ్గర కూర్చోబెడితే కేవలం చక్రం తిప్పడం సరదా కోసమే చేశాడు కాని నూలు వడకాలి అన్న ఛాస లేదని ఇట్టే తెలిసిపోతుంది. ఒక రైతు వాడిని పంటకెళ్ళం దగ్గర కాపడా పెడితే ఒక గంట గడిచేసరికి ఎద్దు ఒకటి వచ్చి ఆ ధాన్యపు కొప్ప మీద కళ్లు మూసుకుని మెనువాల్చడం, అయినా ఆ పక్కనే పాట పాడుతూ దాన్ని జోకుడుతున్న వీడు కనబడ్డారు. ఆ కారణంగా వాడిని ఆబోల్కరా అని పిలిచేవారు అప్పటి నుంచి కూడాను. అంటే విశ్వాసహీనుడు అని అర్థంట. వాడే మా ప్రాంతంలో చరామణిలో ఉన్న జానపద కథల్లోని హీరో. ఇంజనీర్ గా పనిచేసే మా నాన్న మా కుటుంబాన్ని పట్టణానికి తరలించే నాటికి నేను 5 ఏళ్ల వాడిని. అనతి కాలంలోనే మేము వదిలేసిన ఊరు నాకు కేవలం ఒక జ్ఞాపకంగానే మిగిలిపోయింది. ఆ దగ్గరలో నిర్మాణంలో ఉన్న డ్యాము ఏదో ఓనాడు మా ఊరిని ముంచేస్తుందని తెలుసుకున్నప్పుడు నాకు అదోలా అనిపించింది. అమ్మైతే బోర్న ఏడ్చేసింది. పొరుగోళ్ల నుంచి వచ్చే పేరు మోసిన వ్యక్తుల్లో మా ప్రాంతాన్ని సందర్శించి తిరిగి వెళ్లేటప్పుడు కంట తడిపెట్టకుండా వెళ్లేవాడు ఒక్కరూ లేరు. నాన్నకి ఆ ప్రాజెక్టుతో అప్పట్లో సంబంధం అంత ఎక్కువగా లేకపోయినా అమ్మ గ్రామస్తులు అందరూ కూడా ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపుచేయడంలో తన పడుకుబడిని వినియోగించవలసిందిగా నచ్చజెప్ప చూశారు. నాన్న వాళ్ల మాటల్ని ఓరింతో విని సమాధానంగా చిరును ఉన్నదేవాడు. అవసరమైతే గంభీరతను కోల్పోకుండా గంటల తరబడి ధారాళంగా మాట్లాడగలడు కూడా మా నాన్న. వర్షపు నీటిలో నాన్న గొడుగుల్ని వరండాలో పక్కగా పెట్టి వచ్చిన ప్రతినిధి వర్గంలోని కొందరు గ్రామ పెద్దలు ఆ ప్రాంతపు గత వైభవాన్ని గురించి నాన్నకు గుర్తు చేసి తాత ముత్తాతలు చెమటోచ్చి పనిచేసిన ఆ నేల గురించి, అక్కడే మట్టిలో కలిసిపోయిన వారి గురించి, ఆ ప్రాంతంలో వెలసిన దేవుళ్ల గురించి, సారవంతమైన భూముల గురించి వివరించి చెప్పేవాడు. అయితే అబద్దాలే రాజ్యం మేలుతున్న ఈ శకంలో ఆ దేవుళ్లే శక్తిహీనులైపోవడం దాంట్లో ఆశ్చర్యం ఉంది. బాబు, ఈ ప్రాంతమంతా నీటిలో మునిగిపోతుందా? ఈ భూదేవి గవర్నమెంట్ వాళ్ల క్రౌర్యానికి బలైపోయి భగవంతుడిచ్చిన ఈ భూముల నుండి మేము నిర్దాక్షిణ్యంగా తరిమేయబడతామా? అది నిజమేనా అంటూ మాటిమాటికి కళ్లు తెరుచుకుంటూ తమ బాధని వెళ్లగట్టారు. నాన్న వాళ్ళు చెప్పిన మాటంతా నిదానంగా విన్నాడు. వాళ్ల మాటలు ఆయన చెల్లించినట్లే కనిపించింది నాకు. కాని ఆయన మాట్లాడడం ఆరంభించాక ఆయన మాటల్లోనూ, అంతకుముందు ఆయన చూపించిన మౌనం వెనకల ఉన్న ఆయన రాతి గుండె కనిపించింది. ఇలా చూడండి, నా దృష్టిలో ఈ చరిత్రగంతరికి వెనకాల రెండే రెండు అంశాలు ఉన్నాయి. సృష్టి, విలయం. ఆ రెండోది ఒక్కసారి తన పథకం ప్రకారంగా గాని అరాచితంగా గాని సంభవిస్తూ ఉంటుంది. ఆలోచించి చూస్తే ఒకనాటి హరప్ప ఈనాడు ఎక్కడుంది? బాబిలోనియా అయింది. కాలం వంటి చప్పరించిందంతే. ఒక మార్పును అంగీకరించి ఆహ్వానించి అందుకోసం మన మన భూముల్ని కూడా కోల్పోవడానికి సిద్ధపడుతున్నాము అంటే ఆ మార్పు కేవలం మన మంచికే అనుకోక తప్పదు. అది మన జాతి సంక్షేమానికే, లోక కళ్యాణానికేను. మనం మరో ముఖ్య విషయాన్ని కూడా ఇక్కడ మర్చిపోకూడదు. ప్రభుత్వం మనకి నష్టపరిహారం ఆధారాన్ని ఇచ్చి మనం మరో చోట స్థిరపడడానికి కావలసిన ప్రతి సౌకర్యం కలగజేయడానికి సిద్ధపడుతోంది. మన తాత ముత్తాతలు పవిత్రులు కారని ఎవరు అన్నారు? అలాగని గుడి గోపురంలేని స్థలం ఎక్కడైనా ఉందా? కేవలం గుడ్డి నమ్మకాలకి మూఢ విశ్వాసాలకి మనం అంకితమైపోతే ఏ ప్రాజెక్టు నిర్మాణమైనా విజయవంతంగా పూర్తయి ఉండేదా? నాన్న ఉపన్యాసానికి వాడంతా అవాక్కైపోయారు. ఆయన వాదం వాళ్ళెవరికి రుచించినట్లేదు. సరిగ్గా ఇదే సమయానికి అమ్మ లోపల నుంచి నా ద్వారాను చిట్టి తల్లి పుట్టు ద్వారాను ఆ పెద్ద మనుషుల కోసం టిఫిన్ కూల్ డ్రింక్స్ పంపించింది. వీటిని ముట్టుకోవడానికి కూడా వాళ్ళు ఏమాత్రం సానుకూలత చూపించలేదు. అందుకు నాన్న వైఖరే కారణం. అయినా చివరికి వారు అవి తీసుకోవాల్సి వచ్చింది అంటే దానికి కారణం అమ్మంటే వాళ్లకున్న గౌరవం, ఆపేక్ష, అమ్మ మనసును కష్టపెట్టకూడదు అన్న వాళ్ల భావనే. ఆ తర్వాత రెండేళ్లలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. ఆ గ్రామంలో అనేక చోట్ల సభలు సమావేశాలు జరిపి కొన్ని వేల మంది గ్రామస్తులు ఆ తర్వాత కట్టుకుడ్డలతో పట్టణానికి తరలివచ్చి నిరసన ఊరేగింపులు జరిపారు. అయితే అలవాటు లేని కార్లు మోటార్ సైకిళ్లు ఊరేగింపుదారులని బెదరగొట్టడంతో వాళ్లు నినాదాలు చేయడానికి కూడా వెనకాడవలసి వచ్చింది. ఇంకా రాజీ పడవలసిన సందర్భమే మరిది. తిరిగి వెళ్లిన వాళ్లలో సగం మంది అక్కడికి 18 మైళ్ళ దూరంలో ఉన్న ఒక లోయకి మకాం మార్చారు. తమతో పాటే విగ్రహాలని శివుడి వాహనాన్ని కూడా ఆ స్థలానికి తరలించారు. మిగిలిన వాళ్లు డబ్బు రూపేణ నష్టపరిహారాన్ని తీసుకోవడానికి నిర్ణయించి పట్టణంలో చెల్లాచెరైపోయి ఉన్న చిన్న చిన్న ఉద్యోగాల్లో షాపులు పెట్టుకోవడంలో నిమగ్నులైపోయారు. ఊరిని వదిలే ముందు నేలపై పోర్లాడి బిగ్గరగా అరుస్తూ తల్లు బాదుకుని ఆ మట్టినంతా వంటికి పూసుకున్నంత పని చేశారు. అంతే, ఆ తర్వాత నేను మళ్ళా మా ఊరు మొహం చూడనే లేదు. డ్యాం నిర్మాణం ప్రారంభించి 5 ఏళ్లైపోయింది. వడదల బారి నుంచి 3 జిల్లాలకి రక్షణ కల్పింపబడింది. క్రమపద్ధతిలో జరిగే నీటిపారుదల ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందింది. అయితే జనాభా కూడా పెరగడంతో సాధించిన ప్రగతి అంతా అంకెల వరకే పరిమితమైపోయింది. ఆ తర్వాత ఒక ఏడాది ఋతుపవనాలు ఆలస్యమైన కారణంగా నది క్షీణించడం, రిజర్వాయర్లో నీటి మట్టం ఊహించిన విధంగా పడిపోవడం జరిగాయి. ఫలితంగా మునిగిన శివాలయం పైభాగం వెనకాల కొండ నీటి మట్టానికి పైకి తేలి కనపడసాగాయి. ఓనాడు ఈ వార్తల్ని అమ్మకి చదివినిపిస్తూ నాన్న, నేను డ్యాం దగ్గర ఒక కమిటీ మీటింగ్ కి హాజరు కావాల్సి ఉన్నది, నువ్వు వస్తావా? ఆ కొండ కూడా చూసి రావాల్సి పనిలో పనిగా అన్నాడు. అమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు. ఆ మన్నాడు మేము డ్యాం దగ్గరికి వెళ్లాం. ఆకాశమంతా దట్టంగా మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. ఆ ప్రాంతమంతా ఎంతగా మారిపోయింది అంటే అమ్మ ఆ మార్పుకి క్షణానికి ఒకసారి ఆశ్చర్యాన్ని ప్రకటించింది. ఒడ్డుకి చెరువు వైపును చెరువుకు విశాలమైన బంగ్లా నిర్మించబడ్డాయి. అందాక అటు ఇటు అక్కడక్కడ డ్యాం లో పనిచేసే ఆఫీసర్ల కోసమని చిన్న చిన్న క్వార్టర్స్ ఒక బజారు వెలిసాయి. నాన్న ఉద్యోగరీత్యా ఆనాటికి పై మెట్టుకి చేరుకున్నట్టే కనుక మమ్మల్ని ఆహ్వానిస్తూ ఎన్నెన్నో చిరునవ్వులు, సాదరపూర్వకంగా గాల్లో ఊపుతున్న చేతులు దర్శనమిచ్చాయి మాకు. అక్కడ ఉత్తరంగా ఉన్న బంగాళాలో మాకు వసతి ఏర్పాటు చేశారు. పశ్చిమాన విశాలంగా ఉన్న సరస్సు, ఆ మధ్యాహ్న వేళ కూడా నీటి మట్టానికి పైన దట్టంగా అలుముకున్న పొగమంచు, సుదూరంగా ఆలయ శిఖరం, కొండ విషాదానికి సూచనలుగా అందంగా కనబడ్డాయి. కాలం అనే పొగమంచు నుంచి వెలికి వచ్చిన 2 జ్ఞాపకాలు అగుపించాయి. సాయంత్రం మీటింగ్ కి మరికొందరు ఆఫీసర్లు రావాల్సి ఉంది. నాన్న తన అసిస్టెంట్స్ ని పిలిచి మీటింగ్ సాయంత్రం పొద్దుపోయేగా ఏర్పాటు చేయవలసిందిగాను, మా కోసం ఒక లాంచీని సిద్దపరచవలసిందిగాను ఆదేశించాడు. ఎటు చూసిన అంతా హడావుడే. నది మూలస్థానాలు పెద్ద పెద్ద వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తాజా వార్త అందింది. అదే జరిగితే నీటి పట్టం పెరిగి మేము వెళ్లాలనుకున్న ప్రాంతాన్ని మళ్లీ ముంచివేసే ప్రమాదం కూడా లేకపోలేదు. మా లాంచీ ముందుకు చురుగ్గా సాగిపోతూ ఉంది. వెనకాలే 3 చిన్న నావలు, ఎదురుగా ఉన్న దీనికి అభిముఖంగా ప్రయాణం. అప్పటికే కొండ ప్రాంతాన్ని చేరుకున్న లంగర వేసుకున్న 2-3 నావల్ని మేము చూడగలిగాం. మా కూడా వచ్చిన అసిస్టెంట్ ఇంజనీర్ నాన్నతో అన్నాడు, సార్, ఇక్కడ దేవాలయం నీటిపైకి వచ్చినట్టు కనపడుతోందన్న వార్త తెలియగానే పూర్వం ఇక్కడ నివసించే అనేకులు ఇక్కడికి రావడం ప్రారంభించారు. ఈ దృశ్యాన్ని చూడగలిగే అవకాశాన్ని కలగజేసినందుకు వాడు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అంటుంటే అనుమతి ఇచ్చింది పై అధికారి. మీరంతా అనవసరంగా ఆ గొప్పతనాన్ని నాకు అంటగడుతున్నారు అంటూ ఆ మాటను సగంలోనే తుంచేశాడు నాన్న. ఆ గుడి, ఆ కొండ నాకు బాగా జ్ఞాపకం. అవి ఇప్పుడు ఇలా నీటిలోంచి పైకి వచ్చి ఈ రూపేణా దర్శనం ఇవ్వడం నాకు చాలా విచిత్రమైన అనుభూతిని కలగజేసింది. అయితే ఉవ్వెత్తుగా లేచిన ఉద్వేగ పొంగుని అణచివేసింది కాస్తంత విషాదం. అమ్మ ఆలోచనలే గతంలోకి వెళ్లాయి. చెంపకి చెయ్యి ఆనించి అలా ఎంతసేపు ఉండిపోయింది అమ్మ. పైన మేఘాలు, గంభీరంగా సరస్సు, అమ్మ లోతైన కళ్ళు నాలో పవిత్రమైన అనుభూతిని కలగజేశాయి. అప్పటికే కొండ దగ్గరికి చేరిన యాత్రికులు మా లాంచికేసి ఉత్కంఠతో చూశారు. వాళ్లలో కొంతమంది నావలు నడిపే వాళ్లు ఉన్నారు. వాళ్లు మా లాంచీని సురక్షితంగా ఒడ్డుకు ఎలా చేర్చాలో మా డ్రైవర్ కి సలహా ఇస్తున్నారు. గుంపులోంచి అనేకులు నాన్నను చూడగానే ఆనందంతో కేకలు వేశారు. కొందరు నా వీపు నిమిరారు, మరికొందరు పుట్టును బుజ్జగించారు. వాళ్లంతా దాదాపు మాకు పరిచయస్తులే. కొందరు అమ్మ చుట్టూ చేరి 5 ఏళ్లనాడు విడిచిన కన్నీటిలో చివరి విడతను వదిలిపెట్టారు. ఈ మధ్యకాలంలో ఎంతమందో మహాత్ములాంటి వాళ్లు బాధలకు గురై పైలోకాలకు ప్రయాణం కట్టేశారు. చేశారట. ఆ సంగతులన్నీ చెప్పుకుని బాధపడ్డారు. మేము దాటి వచ్చిన బోట్లు ఒకటొకటే వస్తున్నాయి. చిరునవ్వులు, కన్నీళ్లు ఇవే ఎటు చూసినా అందరిలోనూ. నాటి ఇరుగు పొరుగు ఎవరెవరు ఎక్కడ ఏం చేసేవారో వారి ఆశలు, జీవన పోరాటం గురించిన వాళ్ల గుసగుసలు వినిపిస్తున్నాయి. బాబు ఆ బోల్కర గుర్తున్నాడా, అడుగో వాడే చూడండి అంటూ పక్కన రాయి మీద కూర్చుని గడ్డం పెంచుకుని ఉన్న ఒక హుషారు వాలాని చూపించారు. వాడు ఇక్కడెలా ఉన్నాడు నాన్న అడిగాడు. బాబు బహుశా మీరు నమ్మరేమో కాని అంటూ సగంలోనే ఆపడాలి. నాన్న వాడి కేసు ఏమిటి అన్నట్టు చూశాడు. ఇంతకాలం వాడు ఇక్కడే ఉండిపోయాడు. ఆయనకు నవ్వు వచ్చింది. చుట్టూ ఉన్నవాళ్లు నవ్వారు, ఆయనతో పాటేను. అయితే వాళ్లు కేవలం నాన్న అంటే ఉన్న గౌరవం వల్ల ఆ పని చేశారని వేరే చెప్పక్కర్లేదు. అక్కడ జనంలో వ్యాపించిన గుసగుసల్ని బట్టి, ప్రశ్నార్థకంగా ఉన్న వాళ్ల చూపుల్ని బట్టి నేను గ్రహించింది ఏమిటి అంటే వాళ్లలో చాలా మందికి అదొక కట్టుకథలా అనిపించింది. కొందరు ఆ విషయాల్ని అబోల్కర ముఖం మీదే నిలదీసి అడిగేశారు. నువ్వు 5 ఏళ్ల పాటు ఎలా నీడగా ఉండగలిగావు, నీ ఆహారం ఏమిటి అని అడిగారు కొందరు. అదంతే అదంతే అంటూ గాల్లో చేతులు ఊపుతూ తన మామూలు పద్ధతిలో అయోమయంగా సమాధానం ఇచ్చాడు అబోల్కర సగర్వంగా. తమ కూడా తెచ్చుకున్న ఫలహారాల్ని అబోల్కరతో పంచుకున్నారు వాళ్లు. అతడు ఆబగా వాటిని తినడం చూస్తూ ఉంటే 5 ఏళ్లుగా ఉపవాసం చేస్తూ ఉండి ఉంటాడా అన్న వాదన బలపడినట్లే అనిపించింది. అబోల్కర పట్ల అంత ఆసక్తిని చూపించలేదు నాన్న. జనమంతా చర్చల్లో మునిగిపోయారు. ఈలోగా మెలిమెలిగా కొండ శిఖరానికి చుట్టూ నీరు వ్యాపించడం గమనించిన నాన్న ఎలుగెత్తి చెప్పాడు. ఇదిగో అందరూ ఇలా చూడండి, నీటి మట్టం పెరుగుతూ ఉన్నది. ఆలస్యం చేయకుండా మనమంతా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలి. నాన్న ఇలా చెబుతుండగానే సుడిగాలి వచ్చి ఒక నడివయస్కుడు శాలువాని ఎగరేసుకుపోతుంటే దానికోసం ఆ దీవి అంచు వరకు అతను పరిగెట్టి వెళ్లాడు. కాని పాపం చిత్రంగా అది అతన్ని దాటిపోయింది. వర్షం వచ్చింది. మొదట దుమ్ములా, ఆ వెంటనే ఇసుక రేణువులా పాకింది. వచ్చిన దినమంతా గొడుగులు తెరిచి కంగారుగా నావలు ఎక్కడం ఆరంభించాడు. ఆబోల్కరాను ఎవరు తీసుకొచ్చారు, వాణ్ణి ఇక్కడ వదిలే వేదిస్తుమా నాన్న కేక. ఇది విన్న 6 బోట్ల వాళ్లు ఒక నిమిషం సేపు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్లలో ఏ ఒక్కడు అబోల్కరాన్ని తీసుకొచ్చే బాధ్యత నెత్తిన వేసుకోలేదన్న సంగతి స్పష్టమైంది. వాణ్ణి ఇక్కడే వదిలేసినట్టున్నారు వీళ్ళు. అయినా ప్రతి బోటు వాడికి వెనక్కి వెళ్లి అబోల్కరాన్ని తీసుకురావాలనే ఉంది. కాని 5 ఏళ్లుగా నేను ఇక్కడే ఉన్నానుగా అంటూ ప్రత్యక్షాన్ని నొక్కి పలికాడు అబోల్కర. తన ఉనికికి సంబంధించిన కట్టుకథకి ప్రాచుర్యం రావడం వాడికి ఆనందదాయకంగా ఉంది. అలాగా మంచిదే, నావల కేసు చూస్తూ నావలు నడిపే వాళ్లతో అన్నాడు నాన్న. మీరు పదండి, వానలో తడుస్తూ ఆ పైన కొండ మునిగిపోతే రాబోతున్న ప్రళయాన్ని కూడా అనుభవించనేయండి అన్నాడు నాన్న. నావలు బయలుదేరడంతో అయినా భయంతో కంపించి అబోల్కర పరిగెత్తుకు రాకపోతాడా అని నాన్న ధీమ. మొదటి బోడు బయలుదేరింది. ఆ వెంటనే వరుసగా 2వది, 3వది, 4వది, అలా అలా మిగతావి కూడా. కాని అబోల్కర మాత్రం చెలించకుండా నిర్భయంగా నిశ్చలంగా కూర్చున్నాడు కొండ కొమ్ము పైన అవేవో కాయలు నములుతూ. నాన్నకి విసుకొచ్చి అబోల్కర వచ్చేసే లేకపోతే చస్తావు అని కేకవేశారు గట్టిగా. కాని ఇక్కడే గత 5 ఏళ్లుగా అబోల్కర సమాధానం, నోర్మే నాన్న గర్జించాడు. చివరిగా బయలుదేరిన నావ కేసు చూస్తూ ప్రయాణికులందరూ వెళ్లిపోయి ఆదుర్దాలో ఉన్నారు. నాన్న చేయి ఊపగానే తెడ్లతో పడవలను ముందుకు ఉరికించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రయాణికుల్లో కొందరు, బాబు మనం ఇలా వాడి కోసం టైం వ్యర్థం చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు, వాడి మానాన్న మనం వదిలేయండి, వాడి మార్గం వాడే వెతుకుంటూ వస్తాడు, ఈదుకుంటూ అయినా సరే అన్నారు విసుగెత్తి. కానీ నాన్న అబోల్కరాన్ని బతికించడం మానలేదు. రేపు ఇంకా ఎందరెందరో ఇక్కడికి వస్తారని, కట్నాలు కానుకలు తెస్తారని నువ్వు కళ్ళకంటున్నట్లున్నావు. కానీ ఓ సంగతి గ్రహిస్తే మంచిది, ఇక్కడికి రావడానికి రేపు ఎవరికి అనుమతి ఇచ్చేది లేదు. ఈ కొండంతా రేపు ఉదయానికల్లా పూర్తిగా మునిగిపోవడం తథ్యం. ఏం చెప్పినా ఫలితం లేకపోయింది. చివరికి వాడి గేసి 2 అడుగులు ముందరికి వేశాడు నాన్న. ఇంతనే అబోల్కర ఆ రాతి ప్రక్కకి మాయమై సరస్సులకు ఉరకడానికి ఉద్యుక్తులయ్యాడు. నాన్న కేకలు, ఇంకో పక్క పెద్ద దవ్వుతున్న వర్షం కారణంగా అసిస్టెంట్ ఇంజనీరు, అమ్మ, నేను, పుట్టు లాంచీ ఎక్కక తప్పింది కాదు. చివరిసారిగా నాన్న గట్టిగా మరో కేక పెట్టి ఫలితం లేకపోవడంతో లాంచీలో అడుగుపెట్టాడు. అంటేనే లాంచీ కదిలింది. వర్షం ఉధృతం అవడంతో లాంచీ అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నది. చూడ్డానికే భయంకరంగా తయారైంది సరస్సంతా. పుట్టు అమ్మను అతుక్కుపోయింది. మా వెనకాలే రావాల్సిన నావల జాడను కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నా నేను. దూరంగా మసకమసగా 2 నావలు మాత్రం కనపడ్డాయి. మేం బంగ్లా చేరుకోగానే నాన్న మీటింగ్ ముందట హడావుడిగా వెళ్లిపోయాడు. కనీసం కప్పు టీ తాగే టైం కూడా లేదా. వర్షం మరి కొండపోతగా పడుతోంది. భోజనం రెడీ అయింది. పై అంతస్తులో నేను, పుట్టు భోజనం చేస్తూ ఉంటే అమ్మ కిటికీలోంచి బయటికి తేరపార చూసింది. దట్టంగా బయట చెమ్మ చీకటి, గుండెల బేటలను సూచించే మెరుపులు తప్పితే మరేమీ కానరావడం లేదు. పిడుగుపాటికి భయపడి దాదాపు ఏడ్చినంత పని చేసి పుట్టు అమ్మని అడిగింది. మమ్మీ పాపం అబోల్కర ఏమైపోయి ఉంటాడు? అమ్మ మాట్లాడలేదు. టెలిఫోన్ ఎత్తి మీటింగ్ జరిగే బంగ్లాలో నాన్నకు ఫోన్ చేసింది. మమ్మల్ని పడుకోబెట్టి కుర్చీని కిటికీ దగ్గరగా జరుపుకుని కూర్చుంది అమ్మ. పుట్టు కొనిగిపాట్లు పడుతోంది అనుకుంటా నా ఆలోచనలు అబోల్కరా గురించి, నా ఉదాసీన వైఖరి గురించి. గ్రామదేవత ప్రవాహంలో మునిగిపోతోందా అన్నట్లుగా బయట ఎదురుగాలి శబ్దం. నాన్న ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి అయింది. పూర్తిగా వర్షంలో ముద్దైపోయాడేమో, అలిసినట్లు కనబడ్డాడు. తినడానికి ఏమైనా ఉందా అమ్మని అడిగాడు నాన్న. ఉండదని ఎలా అనుకున్నారు? ఏదో ప్రశ్న వేసింది అమ్మ. నాన్నకి వడ్డించడానికి సిద్దపడుతూ, నా కోసం కాదులే, మిగతా ఇంజనీర్లతో కలిసి నేను ఫోన్ చేసే వచ్చాను. నీకు ఓ సంగతి చెబుదామని అనుకుంటే టెలిఫోన్ పాడైపోయింది. అమ్మ ఆశ్చర్యపోతూ చూసింది ప్రశ్నార్థకంగా. బయట గదికేసి చూపిస్తూ, వెళ్లి చూడు నీకే తెలుస్తుంది అన్నాడు నాన్న. అమ్మ వెనకాలే నేను బయలుదేరాను. ఎదురుగా అబోల్కర సరికి మణిగిపోతూ చిరునవ్వు చెందిస్తూ, ముందరవాడికి పొడిబట్టలు మార్చుకుంటాడు, ఆ పైన పైన అలమారులా ఉంటాయి చూడు అన్నాడు నాన్న. తల తుడుచుకుంటూ వచ్చి కొండ పూర్తిగా మునిగిపోతుందని నిర్ధారణగా తెలియగానే నేను లాంచి తీసుకుని బయలుదేరాను. కోవెల పూర్తిగా మునిగిపోయింది, మిగిలిందల్లా ఒక చిన్న రాతి బండ. ఆ పైన ఇదిగో ఈ పెద్ద మనిషి. టార్చ్ లైట్ వాడివైపే ఫోకస్ చేయగానే చిరునవ్వు చిందిస్తూ కనపడ్డాడు. మా తెలుగు ప్రయాణంలో ఇంజిన్ పాడైపోయినా వింటర్ కవాసిలో మేము ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడడం జరిగింది. అదే సంగతి. మరి నేను కాసేపు నడుము వాల్చాలి, నువ్వు భోజనం కాని అన్నాడు నాన్న. అబోల్కరా కేసు తిరిగి నాన్న లోపలికి వెళ్లిపోయాడు బట్టలు మార్చుకుని పడుకోవడానికి. అబోల్కరా చేత ఆప్యాయంగా కొసరి కొసరి తినిపిస్తున్న అమ్మ నా కళ్ళకి నిజంగా దేవతలా కనబడింది. గాలి తీవ్రత పెరిగింది. నాన్న గదిలోకి వెళ్లి చూడు, పడమటి కిటికీ తీసుకుందేమో మూసేయి అంది అమ్మ నాతో. వెళ్లి మెల్లిగా చప్పుడు కాకుండా కిటికీ మూసాను. పడుకున్న నాన్న ముఖం కేసి మెచ్చుకోలుగా చూస్తూ ఉంటే వెనక గలగలా వినపడింది. ఏమిటా అని వెనక్కి తిరిగి చూస్తే తలుపు దగ్గర నిలబడి ఉన్న పుట్టు. నాన్న ఎంత బాగున్నారు చూసావా అంది. ఫూల్, చూస్తూ కూడా ఇంకా సందేహమేనా అనేసి నాన్న పోకలను అనుకరిస్తూ, పాపా చాలగాని పోయి పడుకోరాదటే ఇంకా అని కసినంత పని చేశాను పుట్టుని. తూనీగలో లోపలికి పరిగెత్తుంది పుట్టు. నన్ను చెప్పించుకుని పోయి ఇది కథ.